സദാശിവ സമാരംഭാം ശങ്കരാചാര്യ മധ്യമാം അസ്മദാചാര്യ പര്യന്താം വന്ദേ ഗുരു പരമ്പരാം.
കർമ്മയോഗം 3వ అధ్యాయాన్ని మనం క్రిందటి వారం పూర్తి చేశాం. జ్ఞానయోగం అనే 4వ అధ్యాయంలోకి మనం ప్రవేశిస్తున్నాం. ఈ గీతాశాస్త్రం ఆరంభం కావడానికి ఏమిటి మూలం అని మనం తెలుసుకుంటే, మొదటి అధ్యాయంలో అర్జునుడు రాగశోకాలకి మోహాలకి లోనైపోతాడు. తన యొక్క బంధువుల మీద అతి ప్రేమ అనురాగం రాగాన్ని పెంచుకోవడం వలన వారికి ఏదైనా హాని జరుగుతుందేమో అననేటటువంటి బాధలో శోకాన్ని పొందుతాడు, దుఃఖాన్ని పొందుతాడు. ఆ దుఃఖాన్ని పొందినప్పుడు మీరెవరిని నేను చంపకూడదు, యుద్ధంలో వారందరూ చనిపోతే నేను దుఃఖం పొందుతాను అనే భావనతో తన స్వధర్మాన్ని వదిలిపెట్టడానికి సిద్ధమైనాడు. ఆ ధర్మయుద్ధంలో ఆ కౌరవులందరినీ నాశనం చేయడం అధర్మంగా భావించాడు, ఆతతాయులను చంపడం అధర్మంగా భావించాడు అర్జునుడు. దీన్నే మోహం అంటాం. ఎప్పుడైతే రాగం శోకం చోటు చేసుకుంటాయో మనిషి యొక్క బుద్ధి వివేకం పనిచేయదు, ఒకదాన్ని మరొకదానిగా చూస్తాడు. ధర్మయుద్ధాన్ని అధర్మయుద్ధంగా చూశాడు అర్జునుడు. గృహస్థుడై ఉండి నేను సన్యాసం తీసుకుంటాను, అడవులకు వెళ్ళిపోతాను అన్నాడు. తన ధర్మం కాని దాన్ని తన ధర్మంగా భావించడం మోహం అంటాం. తన కర్తవ్యాన్ని కానిదాన్ని తన కర్తవ్యంగా అనుకోవడం, పాటించాలని భావించడం మోహం. అది మోహం వల్ల ఏర్పడుతుంది. ఒకటి మరొకటిగా భావించడం మోహం అంటారు. ఈ మోహం రావడానికి కారణం శోకం, శోకం రావడానికి కారణం రాగం. కనుక అర్జునుడు, హే కృష్ణ, కార్పణ్య దోష అపహత స్వభావ పృచ్ఛామిత్వాం ధర్మ సమ్మూఢ చేతాహాన్, ఏది ధర్మము ఏది అధర్మం అనేదాన్ని నేను తెలుసుకోలేని స్థితిలో పడ్డాను ఇప్పుడు. ధర్మ సమ్మూఢ, ఆ మోహమే ఇక్కడ మూఢ అనే దానికి చెప్పబడింది. సమ్మూఢ అంటే పూర్తిగా మోహాన్ని పొందాను, కన్ఫ్యూజ్ అయిపోయినాను. నా మనస్సు చేతహ, నా మనస్సు కన్ఫ్యూజ్ అయిపోతున్నది. శిష్య స్నేహం శాధి మాం త్వాం ప్రపన్నం యత్ శ్రేయ, ఏది మంచిదో ఏది శ్రేయస్సో నాకు చెప్పవలసినది. నేను నీ శిష్యుడైపోతున్నాను, నువ్వు నాకు గురువువి, ఇప్పుడు నువ్వే చెప్పాలి అన్నాడు. ఎప్పుడైతే అర్జునుడు అలా అడిగాడో కృష్ణ పరమాత్మ గ్రహించాడు అర్జునుడికి ఏమి చెప్పాలి ఇప్పుడు ఈ సమయంలో. అర్జునుడిని కార్యోన్ముఖుడిగా చెయ్యాలి, తన స్వధర్మాన్ని ఆచరించేటట్లు చేయాలి అర్జునుడిని. అది అర్జునుడి కోసం మాత్రమే కాదు, కృష్ణుడి కోసం మాత్రమే కాదు, సమస్త మానవాళి కోసం చెయ్యాలి. అధార్మికుల్ని నశింపచేయాలి, ధర్మాన్ని పాటించే వాళ్ళకి సహకారం ఇవ్వాలి. అలా చేస్తేనే ఈ సమాజం నిలుస్తుంది అనే ఉద్దేశంతో కృష్ణ పరమాత్మ ఈ యొక్క గీతాశాస్త్రాన్ని బోధిస్తున్నాడు అర్జునుడికి. ఈ గీతాశాస్త్రం వలన ఏమిటి ప్రయోజనం అంటే, అర్జునుడిలో ఉన్నటువంటి మోహాన్ని తొలగించవచ్చు. ఈ గీతాశాస్త్రాన్ని బోధిస్తే అర్జునుడికి అర్జునుడి మనస్సులో ఉన్న ఆ యొక్క మోహం పోతుంది. మోహం ఎప్పుడైతే పోతుందో శోకము పోతుంది. శోకం పోయిన తర్వాత మనిషికి ప్రశాంతత ఏర్పడుతుంది, ఆ దుఃఖం పోతుంది. కనుక మనిషిని కార్యోన్ముఖుణ్ణి చేయడం కోసం, స్వధర్మం వైపు మళ్లించడం కోసం ఈ గీతాశాస్త్రం అర్జునుడికి బోధిస్తున్నాడు కృష్ణుడు, అర్జునుడి ద్వారా మనందరికీ కూడా బోధిస్తున్నాడు. అర్జునుడి ద్వారా మనందరికీ బోధిస్తున్నాడు కృష్ణ పరమాత్మ. మనందరం కూడా ఎలా కర్తవ్యోన్ముఖులం కావాలి, ఎలా మన స్వధర్మాన్ని చెయ్యాలి. మనకు రాగం ఉంటుంది, శోకం ఉంటుంది, మోహం ఉంటుంది, మనం కూడా కన్ఫ్యూషన్లో పడుతుంటాం చాలాసార్లు. ఈ కన్ఫ్యూషన్ పోవాలి అంటే మనకు అవసరమే కదా మరి. కనుక అర్జునుడి ద్వారా మనకు కృష్ణ పరమాత్మ ఈ యొక్క గీతా శాస్త్రాన్ని బోధిస్తున్నాడు. తన శాస్త్ర బోధన 2వ అధ్యాయం 11వ శ్లోకం నుంచి మొదలైంది. కృష్ణ పరమాత్మ యొక్క బ్రహ్మ విద్యా బోధన 2వ అధ్యాయం 11వ శ్లోకం నుంచి మొదలవుతుంది. కృష్ణ పరమాత్మ ఏం చెప్పారు అంటే, అర్జునుడికి ఏం బోధ చేశాడు అంటే, రెండే రెండు విద్యలు బోధ చేశాడు, బ్రహ్మ కర్మ. తన కర్మని స్వధర్మాన్ని ఎలా ఆచరించాలి, కర్మయోగం జ్ఞానయోగం. మొదట జ్ఞానయోగాన్ని చెప్పాడు 2వ అధ్యాయంలో. 2వ అధ్యాయంలో భగవద్గీత సారం మొత్తం చెప్పబడింది. వార్తలు చదివేటప్పుడు హెడ్లైన్స్ అన్నట్లుగా 2వ అధ్యాయంలో భగవద్గీత సారాన్ని మొత్తాన్ని సంక్షిప్తంగా సంగ్రహంగా చెప్పాడు కృష్ణ పరమాత్మ. అందులోనే జ్ఞానయోగము కర్మయోగము అన్ని సంక్షేపంగా చెప్పాడు. అలా చెప్పిన తర్వాత మళ్ళీ విస్తారంగా చెప్పాలి కదా, టూకీగా చెప్తే ఏమర్థం అవుతుందండి? సంక్షిప్తంగా చెప్పడాన్ని ఏమంటారు ఇంకో మాట, టూకీగా. ఆ టూకీ ఎలా వచ్చిందో, ఏ భాష, లాటిన్ భాష, ఏ భాష తెలియలే, టూకీగా వచ్చింది అంటుంటారు. అందుకని విస్తారంగా చెప్పాలి. కనుక ఆ చెప్పినటువంటి జ్ఞానయోగం కర్మయోగాన్ని మళ్ళీ 3వ అధ్యాయం నుంచి కృష్ణ పరమాత్మ మొదలు పెడుతున్నాడు. కర్మయోగం అంటే ఏమిటి అని చెప్పాడు 3వ అధ్యాయంలో. స్వధర్మాన్ని నిష్కామంగా ఆచరిస్తూ ఉండు, నువ్వు శ్రేయస్సును పొందుతావు అన్నాడు, మోక్షాన్ని పొందుతావు. కర్మయోగం నీకు చిత్తశుద్ధినిచ్చి, జ్ఞాన యోగ్యతనిచ్చి, గురుప్రాప్తి శాస్త్రప్రాప్తినిస్తుంది, తర్వాత నీకు మోక్షం వస్తుంది, శ్రేయస్సును పొందుతావు అన్నాడు. కనుక కర్మయోగాన్ని ఆచరించు అర్జున, ఈ యొక్క యుద్ధాన్ని నిష్కామంగా చెయ్యి, ఫలం కోసం చెయ్యవారు, రాగద్వేషాలు పెట్టుకొని చెయ్యకుండా ఈ యుద్ధాన్ని ఆచరించు, లోక కళ్యాణం కోసం, లోకక్షేమం కోసం. అలా ఆచరిస్తే నీకు శ్రేయస్సు కావాలన్నావు కదా, ఆ శ్రేయస్సు నీకు లభిస్తుంది. కనుక కర్మయోగం విస్తారంగా చెప్పారు కృష్ణ పరమాత్మ 3వ అధ్యాయంలో. కర్మయోగం చెప్పిన తర్వాత ఇంకొక శాస్త్రం చెప్పాలి కదా, జ్ఞానయోగం చెప్పాలి, విస్తారంగా చెప్పాలి. అందుకని కృష్ణ పరమాత్మ ఏం చేస్తున్నారు, ఆ జ్ఞానయోగాన్ని 4వ అధ్యాయం 5వ అధ్యాయంలో చెప్తున్నారు విస్తారంగా. 11 నుంచి 25వ శ్లోకం వరకు చెప్పిన జ్ఞానయోగం 2వ అధ్యాయంలో, ఇప్పుడు 4వ చాప్టర్ 5వ చాప్టర్లో చెప్తున్నారు. 11 నుంచి 25వ శ్లోకం వరకు 2వ అధ్యాయంలో చెప్పారు జ్ఞానయోగం గురించి. కర్మయోగం కూడా చెప్పాడు కృష్ణ పరమాత్మ 2వ అధ్యాయంలో, కానీ విస్తారంగా 3వ అధ్యాయంలో కర్మయోగాన్ని గురించి చెప్పాడు, జ్ఞానయోగాన్ని 4వ అధ్యాయంలో. అందుకని 4వ అధ్యాయానికి మనం చూడబోయే అధ్యాయం పేరు జ్ఞానయోగం. బ్రహ్మ విద్య గురించి చెప్తున్నారు. ఈ జ్ఞానయోగమే 5వ అధ్యాయంలో జ్ఞాన కర్మ సన్యాస యోగం అనే పేరుతో చెప్పాడు. మళ్ళీ కృష్ణ పరమాత్మకి ఎంత చెప్పినా తృప్తి లేదు, ఇంకా ఇంకా చెప్పాలని ఆయనకి. జ్ఞానయోగం 4వ అధ్యాయంలో చెప్పి ఇంకా క్లియర్గా చెప్పాలని 5వ అధ్యాయంలో జ్ఞాన కర్మ సన్యాస యోగం అని చెప్పబోతున్నారు 5వ అధ్యాయంలో. కనుక మనం 4వ అధ్యాయం చదవాలి. ఇంగ్లీష్లో చెప్పాలంటే కర్మయోగం మనస్సుకి శుద్ధతనిస్తుంది, ప్యూరిటీనిస్తుంది. కర్మయోగ గివ్స్ ప్యూరిటీ, జ్ఞానయోగ గివ్స్ క్లారిటీ అన్నారు. క్లారిటీ అంటే ఏమిటి, నేనెవరు, ఆత్మ ఏమిటి, అసలు ఈ జగత్తు ఏమిటి, ఈ సృష్టి ఏమిటి అనే క్లారిటీ వస్తుంది మనకి. సో ప్యూరిటీ అండ్ క్లారిటీ, అండర్స్టాండింగ్, క్లారిటీ ఇన్ అవర్ అండర్స్టాండింగ్ అన్నారు. కర్మయోగ ప్యూరిటీ, కర్మయోగ ద్వారా ప్యూరిటీ, జ్ఞానయోగ ద్వారా క్లారిటీ. కనుక భీష్ముడు కూడా అన్నాడు, ఈ యొక్క భగవద్గీత మోక్షశాస్త్రం బ్రహ్మ విద్యను బోధించడానికి వచ్చింది అని చెప్పి అన్నాడు భీష్ముడు కూడా. ఇది ఆత్మవిద్య, అందుకనే మహాభారతంలో చెప్పాను ఉపోద్ఘాతంలో మొదట చెప్పేటప్పుడు రెండు ముఖ్యమైన ఉన్నాయి, మూడు మహాభారతంలో. ఒకటి భగవద్గీత, రెండు విష్ణు సహస్రనామం, మూడు సనస్సు జాతీయం. ఈ మూడు కూడా మణిరత్నాలు లాంటివి మహాభారతంలో. విష్ణు సహస్రనామం పారాయణం చేస్తారు అందరూ, కానీ అర్థాన్ని తెలుసుకోవాలంటే ఒకదానికి ఒక సంవత్సరం చదవాలి అర్థం. అందుకనే ఒక తెలుగు క్లాస్లో చెప్పాను పూర్తిగా విష్ణు సహస్రనామం పదపదానికి అర్థం చెప్పాం. అదేవిధంగా భగవద్గీత కూడా మణి రత్నం లాంటిది భారతంలో, అది మనం చదువుతున్నాం. విష్ణు సహస్రనామం విన్నాం, భగవద్గీత ఇప్పుడు చదువుతున్నాం రెండోసారి. సనస్సు జాతీయం కూడా తర్వాత తీసుకుంటాను తెలుగులో, ఇంగ్లీష్లో తీసుకున్నాను, తర్వాత చూద్దాం తెలుగులో విందాం అది కూడా. మూడవ మణి కూడా తెలుసుకోవాలి కదా, చాలా అద్భుతమైనటువంటిది సనస్సు జాతీయం కూడా. ఈ యొక్క గీతా శాస్త్రం చెప్పడానికే కృష్ణ అవతారం అని మనం తెలుసుకోవాలి. ఈ నాలుగవ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ 1-8 శ్లోకం వరకు రెండు ముఖ్యమైన విషయాలు చెప్తున్నారు. ఈ కాంటెక్స్ట్కి అంటే సందర్భంలో కాకపోయినప్పటికీ కూడా రెండు ముఖ్యమైన విషయాలు. ఈ బోధన యొక్క ప్రాశస్త్యం, గొప్పతనం, ఈ ఆత్మవిద్య యొక్క గొప్పతనాన్ని గురించి చెప్తున్నారు. బోధన యొక్క ప్రాశస్త్యం, గీత గొప్పతనం కాదు, అసలు ఈ బ్రహ్మ విద్య బోధనే చాలా గొప్పది అని చెప్పి గీతా స్థుతి కాకుండా జ్ఞాన స్థుతి చేస్తున్నారు, బ్రహ్మ విద్యా స్థుతి చేస్తున్నారు కృష్ణ పరమాత్మ. బ్రహ్మ విద్యా పరంపర స్థుతి చేస్తున్నారు. మరొక విషయం, తన అవతారాన్ని గురించి చెప్తున్నారు. అవతార రహస్యం, నేను ఎందుకు అవతారం తీసుకున్నాను, అసలు నేను తీసుకొని ఏం చేశాను అవతారం, ఈ అవతారంలో ఏం చేశాను. నేను కంసుని చంపడానికి మాత్రం రాలేదు, కంసుని చంపడానికి నేను అవతారమే తీసుకోవక్కర్లేదు. ఒక పిడుగు వేశానంటే పరమార్థానంద స్వామి అంటుంటారు, ఒక పిడుగు జాలు నేను వేశానంటే కంసుడు చనిపోవడానికి నేను అవతారం తీసుకొని రావాలా ఏమిటి, కంసుని చంపడానికి, రాక్షసుని చంపడానికి నేనేం అవతారం తీసుకొని రావక్కర్లేదు. నేను సంకల్పం చేసుకుంటేనే అక్కడి నుంచి వాళ్ళని చంపగలను వైకుంఠం నుంచే, కానీ నేను కృష్ణ అవతారం తీసుకొని వచ్చాను ఇక్కడికి. కారణం ఏమిటో తెలుసా, ఈ బ్రహ్మ విద్యను మళ్ళీ పునరుద్ధరించడానికి నేను అవతారం తీసుకున్నాను ఈ ద్వాపర యుగంలో అని చెప్తున్నారు కృష్ణ పరమాత్మ ఈ నాలుగవ అధ్యాయంలో. ఇది ఈ యొక్క అధ్యాయానికి ఉపోద్ఘాతం. ఇప్పుడు రెండు విషయాలు మనం చూస్తాం. మొదటిది ఈ విద్యాబోధన యొక్క స్థుతి, రెండో విషయం అవతార రహస్యం. అవతార రహస్యం, అవతార అంటే ఏంటి, అవతరతి దిగి రావడం. భగవంతుడే మరొక రూపంలో మరొక పేరుతో దిగి వస్తాడు లోక కళ్యాణం కోసం. లోక కళ్యాణం కోసం దిగి వస్తాడు భగవంతుడు. తాను చెప్పినటువంటి వేద విద్యను రక్షించడానికి, పరిరక్షించడానికి, భగవంతుడు పునరుద్ధరించడానికి ఈ యొక్క ధర్మాన్ని అవతారంగా తీసుకొని వచ్చాను అని చెప్పి చెప్తున్నాడు ఆరంభం నుంచి. మొదటి శ్లోకం చదువుతాం. అథ చతుర్థోధ్యాయ శ్రీ భగవానువాచ ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మనురిక్ష్వాక విబ్రవీత్. శ్రీ భగవాను వాచ, కృష్ణ పరమాత్మ పలుకుతున్నాడు. ఉవాచ అంటే పలుకుతున్నాడు. ఏమని? ఇమం యోగం వివస్వతే అహం ప్రోక్తవాన్. హే అర్జున, యోగం అంటే ఈ యొక్క విద్యని, ఏ విద్య? అవ్యయం యోగం. అవ్యయం అంటే ఈ యొక్క రెండవ అధ్యాయంలో చెప్పినటువంటి ఏ జ్ఞాన యోగం ఉన్నదో, ఆ లేక బ్రహ్మ విద్య చెప్పానో, మరియు కర్మయోగం. కర్మయోగం అంటే మనం ధర్మశాస్త్రం వేద పూర్వ భాగాన్ని తీసుకోవచ్చు. ఇక్కడ యోగం అంటే వేద పూర్వం, వేద అంతం రెండూ తీసుకోవాలి. వేద పూర్వం కర్మ ఉపాసన చెప్పబడింది, వేద అంతంలో బ్రహ్మ గురించి చెప్పబడింది. కనుక యోగం అంటే జ్ఞానకాండ కర్మకాండ అని తీసుకోవాలి. అవ్యయం యోగం, ఏ కర్మకాండ ఉపాసనాకాండ జ్ఞానకాండ ద్వారా మోక్ష ఫలాన్ని పొందుతాము, అవ్యయం యోగం అంటే వ్యయం కానటువంటిది, మోక్షం అనేటువంటిది అది నిరంతరంగా మనిషిలో వెలుగుతున్నటువంటి ఆత్మస్వరూపం జ్ఞానం, దానికి నాశం ఉండదు. కనుక అవ్యయం యోగం. కర్మయోగాన్ని ఉపాసనా యోగాన్ని అనుష్ఠించిన తర్వాత, జ్ఞానయోగానికి ఉంది వచ్చిన తర్వాత తాను ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటే, ఆ మనిషి ఆత్మ అవ్యయ స్వరూపుణ్ణి నేను అని తెలుసుకుంటాడు. అది అటువంటి విద్యనిచ్చాను నేను అంటున్నాడు కృష్ణ పరమాత్మ. అవ్యయం యోగం ఇమం. ఇమం అంటే ఇప్పుడు నేను నీకు రెండవ అధ్యాయంలో చెప్పినటువంటిది, ఇది నేను ముందే ఎవరికి చెప్పాను? రెండు మూడు అధ్యాయంలో చెప్పబడినటువంటి జ్ఞానయోగము కర్మయోగము, ఈ రెండు కూడా అవ్యయం అంటే సనాతనం అని కూడా తీసుకోవచ్చు. సనాతనం అహం ప్రోక్తవాన్, నేను బోధించాను. ప్రోక్తవాన్ నేను బోధించాను, నేను చెప్పాను. ఎవరికి చెప్పాను? వివస్వతే. వివస్వతే అంటే ఆదిత్యాయ, సూర్యాయ, సూర్యుడికి చెప్పాను. వివ అంటే అన్నం. వివ అంటే అన్నం. వివ అనేది తాగుతుంటారు పాలల్లో కలుపుకొని. ఇందులో నుంచి వచ్చిందో ఏమో తెలియదు నాకు, వివ అంటుంటారు. వివ అంటే అన్నం. అన్నం వివాని ఎందుకు అనబడిందంటే, అన్నం తింటే మనకు శక్తి వస్తుంది. శక్తి వస్తుంది కనుక వివ అన్నప్పుడు శక్తినిచ్చేది అన్నం. కనుక అన్నాన్ని వివ అని అనవచ్చు. వివ అని అనవచ్చు అన్నారు. వివస్వతే అంటే ఆ సూర్యభగవానుడికి అన్నాడు. ఆ సూర్యభగవానుడికి ఇచ్చాను అన్నాడు. అంటే ఏమిటి? ఆ పరమాత్ముడికి సూర్యభగవానుడు మొదటి శిష్యుడు. సృష్టి ఆరంభంలో నేను ఈ బ్రహ్మ విద్యని సూర్యభగవానుడికి ఇచ్చాను అంటే నా శిష్యుడు సూర్యభగవానుడు ఫస్ట్ శిష్య. భగవంతుడికి అర్జునుడు శిష్యుడు కాకముందే సూర్యభగవానుడు మొదటి శిష్యుడు. వివస్వాన్, వివస్సుడికి, ఆదిత్యుడికి నేను ఈ విద్యని మొదట బోధించాను. ప్రాహ ప్రోక్తవాన్ అహం. ఆ తర్వాత ఎందుకు వివస్వాన్ అని చెప్పబడ్డాడు సూర్యభగవానుడు అంటే, సూర్యభగవానుడు వల్ల వర్షం వస్తుంది. వర్షం రావడం వల్ల ధాన్యం వస్తుంది. ధాన్యం రావడం వల్ల మనం భుజిస్తాము. మనం భుజించడం వల్ల మన శక్తి పొందుతాము. మన శక్తి పొందుతున్నాము కాబట్టి ఆయన వివస్వాన్ అని పేరు. వైవస్వతుడు. అందుకని సంకల్పంలో కూడా చెప్తుంటారు కదా, వైవస్వతుడు. ఈ వివస్వుడు అంటే వివస్వతే నేను చెప్పాను. ఈయన ఏం చేశాడు? వివస్వాన్, ఈ సూర్యభగవానుడు నేర్చుకున్న తర్వాత ఇంట్లో ఊరుకోలేదు, ఆయన కూడా బోధించడం మొదలుపెట్టాడు. ఎవరికి బోధించాట? మనవే ప్రాహ, తన కుమారుడైనటువంటి మను చెప్పాడు. మనవే ప్రాహ, నేను ఏదైతే బోధించానో సూర్యభగవానుడికి, అదే విద్యని సూర్యభగవానుడు తన పుత్రుడైనటువంటి మనువుకి ఇచ్చాడు. మను అంటే మొదట ఈ చట్టం అంటుంటారు చూసారా, క్రిమినల్ లాస్, సివిల్ లాస్ ఇవన్నీ ఉంటాయి. చట్టం లా, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఇవి మొదట ఇచ్చినవాడు మను. ఫస్ట్ ఫస్ట్ ఆయన దగ్గర నుంచి వచ్చినవే ఇవన్నీ కూడా, ఈ లా చట్టాలన్నీ కూడా. ఫస్ట్ లా గివర్ అనొచ్చు మనువుని, స్వారోచిత మను. ఇట్లా రకరకాల 14-15 మంది ఉన్నారు మనువులు, చాలా మంది ఉన్నారు. ఆ యుగానికి ఒక్కొక్క మనువు ఉంటాడు. మనం మనువు నుంచి వచ్చినాం కాబట్టి మానవులం మనం అందరం. మనువు నుంచి వచ్చిన సంతతే మానవులు అని పిలువబడుతున్నారు. ఎందుకని అంటే మన్ అంటే ఆలోచించేవాడు అని అర్థం. మన్ అంటే టు థింక్, ఆలోచించడం. ఎవరైతే ఆలోచన చేస్తారో వాళ్ళు మానవులు అని అర్థం. పశుపక్షాదులు ఆలోచన చెయ్యవు కదండి, వాటికి ఏమైనా ఆలోచన ఉన్నదా? మైండ్ అనేది వాటికి ఆలోచన ఉండదు కదా. ఇంత మనలాగా ఆలోచిస్తాయా? మన ఇంట్లో కుక్క పిల్ల ఉంటుంది, మనం ఆలోచించినట్టుగా ఆలోచిస్తుందా? క్యాంపుకి వెళ్ళాలి నేను కూడా అని అనుకుంటుందా? ఏమిటి, ఇప్పుడు ఏం పెడతారా తిందామని చూస్తుంటుంది అది అంతే. ఇంకా దానికి ఇంకో రెండు ఆలోచన ఉండదు. నిద్ర వస్తే నిద్రపోతుంది, మిగతా అవన్నీ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుంటుంది అంతే. కానీ మనుషులకు మాత్రమే మానవులు అని పేరు రావడానికి కారణం చెప్తున్నాను. మనిషి, మనీషి, మనీషి కావాలి. మనిషి అంటే ఆలోచనాపరుడు, ఆలోచనాపరుడు జ్ఞాని కావాలి అని అర్థం. అందుకని మనం మానవులం. అది తెలియాలి ముందు, అసలు మనం ఎందుకు మానవులం అంటే ఆలోచిస్తాం కాబట్టి. మన్ అంటే ఆలోచన. మన్ అనేది సంస్కృతంలో అది ఒక ధాతు. మన్ అంటే టు థింక్, ఆలోచించడం. మనం ఆలోచిస్తాం కదా, అందుకని మనం మానవులం. ఇప్పుడు అర్థమైందా? చూడండి, నేను మానవుడని అని ఎందుకు వచ్చింది పేరు అని తెలుసుకోవడానికి భగవద్గీతకి రావాలి. ఇక్కడ కాలేజీల్లో స్కూళ్ళల్లో చెప్పరు ఇది. మానవుడు అని పేరు నాకు ఎందుకు వచ్చింది అనేది ఎంటెక్లు చదివినా, బీటెక్లు చదివినా, ఎంబీబీఎస్ చదివినా, లా చదివినా అక్కడ ఎవరు చెప్పరు మీకు. అసలు మనకు మానవుడు అని పేరు ఎందుకు వచ్చిందిరా అంటే శాస్త్రం చదివితేనే తెలుస్తుంది. మను సంతతి, ఆయన నుంచి పుట్టిన వాళ్ళం కనుక మనం, మను తర్వాత మనం అందరం పుట్టాం కనుక మానవులం. అది అర్థం అక్కడ. మనోహో అపత్యం పుమాన్ మానవ, మను యొక్క పుత్రుడు మానవుడు అని అర్థం. మానవ సరే, మనవే ప్రాహ, మనువుకి చెప్పాడు. మనువుకి చెప్పిన తర్వాత మను ఏం చేశాడు? తన కొడుకైనటువంటి ఇక్ష్వాకవే అబ్రవీత్, అదే విద్యని. ఆ రోజుల్లో తండ్రి కొడుకులు కూర్చొని చక్కగా వినేవాళ్ళు, చదువుకునేవాళ్ళు. అలా ఉండాలి పరంపర. మనం చదివి ఇంటికి వెళ్ళిన తర్వాత మా అబ్బాయి నా చెప్పిన మాట వినడండి అంటే ఎట్లా కుదురుతుంది? వాడిని కూర్చోబెట్టి చెప్పాలి. నయాన భయాన అంటారు చూసారా, నయాన అంటే ఒరే నీకు అది కొనిపెడతా, ఇది ఇస్తారా, కూర్చో అని చెప్పి చెప్పాలి. భయం పెట్టి చెప్పాలి, లేకపోతే నువ్వు ఇదొకపోతే నీకు అన్నం పెట్టనని చెప్పాలి. నయాన భయాన అంటుంటారు చూసారా. అలా పిల్లలకి తండ్రి చెప్తే, అందుకనే తండ్రి కూడా గురువుతో సమానం. తల్లి తండ్రి బోధించాలి మొదట. ఇంకా పై చదువులంటే ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలంటే తర్వాత గురువులు బోధిస్తారు, అది వేరే విషయం. కనీసం భారతం, భాగవతం, రామాయణం ఇంట్లో తండ్రి తల్లి బోధించాలి, తాత అమ్మమ్మను బోధించాలి. ఇప్పుడు తాత అమ్మమ్మలు అమ్మ నాన్నలంతా సీరియల్ చూస్తున్నారు, క్రికెట్ మ్యాచ్లు చూస్తున్నారు. ఎన్ని సీరియల్స్ వస్తాయో ఆ పార్టీకి తెలుసు. కానీ మనవాడికి ఒక కథ చెప్దామంటే వాడు వినడండి అంటుంది. వాడు వినేటట్లుగా చెప్పాలి మనం, వాడు వినేటట్లుగా చెప్పాలి. మనం అందించిందే కదా వాడికి మిగిలేదు జీవితంలో తర్వాత. అందుకని మనకు సాధ్యమైనంత వరకు ఇంటర్నెట్ ద్వారా అయినా నేర్పాలి ఇప్పుడు వాళ్ళకి. మన దగ్గర లేరు కదా ఇప్పుడు, అందుకని ఇంటర్నెట్ ద్వారా నేర్పాలి. దూరంగా ఉంటే, దగ్గర ఉంటే కూర్చొని పెట్టి చెప్పాలి, శ్రద్ధతో చెప్పాలి. ఎందుకు చెప్తున్నానంటే ఇట్లా చదువుకున్నారు వాళ్ళందరూ. నేను సూర్యభగవానుడికి చెప్పాను మొదట, సూర్యభగవానుడేమో తర్వాత మనువుకి చెప్పాడు, మనువేమో ఇక్ష్వాకుడికి చెప్పాడు. ఇదంతా రాజుల పరంపర, క్షత్రియ పరంపర. ఈ బ్రహ్మ విద్య రెండు విధాలుగా వచ్చింది సమాజంలోకి. బ్రాహ్మణుల ద్వారా వచ్చినది అది ఋషి పరంపర అన్నారు. బ్రాహ్మణుల ద్వారా వచ్చినటువంటి లేక సన్యాసి పరంపర ద్వారా వచ్చినది, తండ్రి కొడుకుల ద్వారా అంటే క్షత్రియ పరంపర, రాజర్షి బ్రహ్మర్షి. బ్రాహ్మణులు క్షత్రియులు, బ్రహ్మర్షి బ్రాహ్మణులైతే వాళ్ళు బ్రహ్మర్షులని, క్షత్రియులు కనుక జ్ఞానులైతే రాజర్షులని పేరు వాళ్ళకి. రాజర్షి అంటే ఋషి అంటే తెలుసుకున్నవాడు. ఋషతి జానాతి ఇతి ఋషి, స్వామీజీ చెప్తుంటారు ఇంగ్లీష్లో. రిసీవతి ఇతి ఋషి అన్నాడు. రిసీవ్ చేసుకునేవాడు ఋషిట ఇంగ్లీష్లో. అట్లా డిక్షనరీలో ఏం లేదు, జోక్ చెప్తున్నా. రిసీవతి అంటే ఏమిటి, భగవంతుడు చెప్పినటువంటి వేద విద్యని ఋషులు వాళ్ళ తపశక్తి చేత గ్రహించారు. ఎట్లాగైతే మన ఇంట్లో టీవీ ఉంది చూసారా, ఇక్కడ ఇంట్లో టీవీ ఉంటే ఆ టీవీలో అన్ని ప్రోగ్రాములు వస్తాయి, ప్రపంచంలో జరిగేవన్నీ వస్తాయి. ఎలా వస్తున్నాయి, పైన ట్రాన్స్మిషన్ ఉంటుంది, ఆ ట్రాన్స్మిషన్ నుంచి మన ఇంట్లోకి టీవీలోకి వస్తుంది. అదేవిధంగా భగవంతుడు ఇస్తే ఋషులు దాన్ని ట్రాన్స్మిట్ చేశారు మనకు. అది ట్రాన్స్మిషన్ ద్వారా తర్వాత తర్వాత పరంపర ద్వారా మనకు వస్తున్నది. గురు పరంపర, గురు శిష్య పరంపర ద్వారా గంగా ప్రవాహంలాగా వస్తూనే ఉన్నది. కనుక సూర్యభగవానుడికి చెప్పాను, సూర్యుడేమో మనువుకి చెప్పాడు, మనువేమో ఇక్ష్వాకుడికి చెప్పాడు. ఏం చెప్పాడయ్యా అంటావా, రెండో అధ్యాయంలో చెప్పాను చూసావా, జ్ఞానయోగం కర్మయోగం అదే అన్నాడు. అదే మళ్ళీ చెప్పాడు, ఈ సృష్టికి ఆరంభంలో నేను సూర్యభగవానుడికి చెప్పిందే వాళ్ళు వాళ్ళ పిల్లలకి చెప్పుకుంటూ వచ్చారు, వీళ్ళందరూ రాజర్షులు. అందుకే రాముల వారు ఏ వంశం, ఇక్ష్వాకు వంశం. ఇక్ష్వాకుడు ఏ వంశం, సూర్యవంశం. సూర్యవంశం నుంచి వచ్చాడు. సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేత పద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం అని ప్రార్థన చేస్తాం కదా. కనుక సూర్యవంశం నుంచి వచ్చాడు రాముల వారు. ఆ సూర్యవంశం నుంచి వచ్చాడని ఎక్కడ చెప్పబడిందంటే ఒక శ్లోకం ఉంది దానికి, సూర్యవంశం వంశ సముద్భూతం. సూర్యవంశం నుంచి పుట్టాడు ఎవరు, రాముల వారు. సూర్యవంశ సముద్భూతం, సూర్యవంశాన్నించి ఉద్భవించిన వాడు అని అర్థం. సోమవంశ సముద్భవాం, సీతాదేవి చంద్రవంశాన్నించి వచ్చింది. సీతాదేవి చంద్రవంశం నుంచి వచ్చింది. సోమ అంటే చంద్ర. సోమవంశ సముద్భవాం పుత్రం దశరథస్యాహ. సూర్యవంశానికి వచ్చిన వాడు దశరథుడి పుత్రుడు. పుత్రీం జనక భూపతే, పుత్రీం అంటే కూతురు, జనకుడి యొక్క పుత్రిక అన్నాడు. జనకుడు చంద్రవంశానికి వచ్చాడు, ఆయన పుత్రిక సీతాదేవి. రాముని వారు సూర్యవంశానికి వచ్చాడు, ఆయన తండ్రి దశరథుడు. దశరథుడి పుత్రుడు రాముల వారు. ఎందుకు చెప్తున్నానంటే వంశాన్ని చెప్తారు చూడండి, ముందు మీ వంశం ఏమిటి చెప్పమండి అంటారు, అది ఇక్కడ. అందుకని సూర్యుడు అనగానే ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. సూర్యవంశ సముద్భూతం సోమవంశ సముద్భవాం పుత్రం దశరథస్యాహ పుత్రీం జనక భూపతే. రెండవ శ్లోకం, పితృపుత్ర రూపేణ అంటే గృహస్థాశ్రమే అని అర్థం. పితృపుత్ర రూపేణ గృహస్థాశ్రమే ఋషి పరంపరా. ఇది చాలా ముఖ్యం తెలుసుకోవాల్సింది. గృహస్థాశ్రమంలో ఉన్న బ్రహ్మ విద్యని పొందవచ్చు, పొంది మన పిల్లలకి అందచేయాలి. ఏ విద్యను ఇచ్చినా ఇవ్వకపోయినా బ్రహ్మ విద్య ఇచ్చి తీరాలి. బ్రహ్మ విద్య ఇస్తే అన్ని విద్యలు ఇచ్చినట్లే, మరే విద్య ఇచ్చినా కూడా బ్రహ్మ విద్యతో సమానం కాదు. బ్రహ్మ విద్య ఇవ్వాలంటే ముందు మనం నేర్చుకోవాలి, మనం చదవాలి, మనం కృషి చేయాలి. అలా చేసినప్పుడే మన పిల్లలకు మనం అందచేయగలుగుతాం. కనుక ఆ బ్రహ్మ విద్య రావాలంటే గృహస్థాశ్రమంలో గృహస్థులుగా ఉన్నటువంటి బ్రాహ్మణులు క్షత్రియులు ఈ విద్యని ఈ భారద్వాజ వీళ్ళందరూ ఉన్నారు చూసారా, వశిష్ఠ భరద్వాజ అగస్త్య గౌతమ వీళ్ళందరూ ఋషులు. ఇది ఋషి పరంపర, ఋషి గృహస్థ పరంపర, బ్రాహ్మణ గృహస్థ ఋషి పరంపర. రాజులు క్షత్రియ గృహస్థ క్షత్రియ, గృహస్థ క్షత్రియ ఋషి పరంపర. ఇక్కడ ఋషి అనేది ముఖ్యం. వీళ్ళకి జ్ఞానం ఉంది, బ్రాహ్మణులకు కూడా వీళ్ళకి జ్ఞానం ఉంది. అందరూ వెళ్ళి గురుకులంలో చదువుకునేవాళ్ళు. బ్రాహ్మణులు క్షత్రియులు ఇద్దరు వెళ్ళి గురుకులానికి వెళ్ళి చదువుకుని బ్రహ్మ విద్యను పొందేవాళ్ళు. వీళ్ళు పౌరోహితం, వీళ్ళ పని వీళ్ళు చేస్తునేవాళ్ళు విద్యాబోధన, వీళ్ళు రాజ్యపాలన. రాజ్యపాలన చేస్తూ విద్యాబోధన చేస్తూ వీళ్ళు బ్రహ్మ విద్యను బోధిస్తూ ఉండేవాళ్ళు. జ్ఞానం ఉన్నది వాళ్ళకి. రాజర్షులు వీళ్ళు క్షత్రియులు, ఋషులు రాజర్షులు. జనకుడు ఋషి, అశ్వపతి ఋషి, అజాతశత్రు ఋషి. వీళ్ళందరూ వస్తారు బృహదారణ్యక ఉపనిషత్తులో టీచర్స్ వాళ్ళందరూ. బ్రాహ్మణుడు వచ్చి నేర్చుకుంటానంటే నేను ఎట్లా చెప్తానయ్యా, నువ్వు బ్రాహ్మణుడివి కదా, నేను ఎలా చెప్తాను అని అన్నాడు. పర్వాలేదు చెప్పండి, మీకు విద్య జ్ఞానం ఉన్నది కదా అంటే, సరే కింద కూర్చోవాకులే, పైన కూర్చుంటావు, బ్రాహ్మణుడివి కదా నువ్వు, కింద కూర్చోవద్దు, పైన కూర్చో బోధిస్తానన్నాడు. అట్లా నేర్చుకునేవాళ్ళు బ్రాహ్మణులు క్షత్రియుల దగ్గరికి వెళ్ళి. ఈ బ్రాహ్మణ పరంపరగా వస్తే బ్రహ్మర్షులు అన్నారు వాళ్ళని. అలా వస్తుండేది పరంపర. ఇది కాకుండా సన్యాసి పరంపర అని ఒకటి ఉన్నది. సనకస నందనాథులకు చెప్పాడు దక్షిణామూర్తి మొదట. సనకస నందనాథులు సన్యాసులు. ఆ సన్యాసుల ద్వారా వాళ్ళ శిష్యులు సన్యాసులకి చెప్పారు, వాళ్ళ శిష్యులు సన్యాసులకి చెప్పారు. ఇప్పుడు మా పరంపర అన్నమాట, మా గురువు గారు సన్యాసి, వారి గురువు గారు సన్యాసి, వారి గురువు గారు సన్యాసి, అట్లా సన్యాసి టు సన్యాసి టు సన్యాసి. అలా వస్తుంది పరంపర. సన్యాసి పరంపర ద్వారా రావచ్చు, గురు పరం గృహస్థ పరంపర ద్వారా రావచ్చు. ఎలా వచ్చినా కూడా ఆశ్రమాలు భేదం కావచ్చు, వర్ణాలు భేదం కావచ్చు, బ్రహ్మ విద్యలో భేదం లేదు. చూసారా, క్యాస్ట్ సిస్టమ్ అని కొట్టుకుంటూ ఉంటారు వీళ్ళందరూ బయట. బ్యాక్వర్డ్ క్యాస్ట్ ఎస్సీ ఎస్టీ ఎక్కడండి ఇవన్నీ ఉన్నాయి? వ్యాసుల వారు ఎవరు? ఎస్సీయా ఎస్సీయా? ఆయనే బ్రాహ్మణుడు కాదే. ఇప్పుడు ఇక్కడ మనం ముందు భగవద్గీత ఉన్నదంటే వ్యాస భగవానుల వల్లనే ఉన్నది. అప్పుడు ఏమైనా కొట్టుకున్నారా దళితులు 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 అని? ఇప్పుడేమో దళితులు ఉంటాయి, ఎవరో కొట్టుకుంటారు ఊరికే. ఎందుకు కొట్టుకుంటారంటే విద్య లేకపోతే కొట్టుకుంటారు, చదవవలసిన విద్య లేకపోతే. యూనివర్సిటీలోనే కొట్టుకుంటున్నారంటే చూడండి, చెప్పానా, చదవవలసిన చదవకపోతే ఎంత చదివినా మనుషులు మనుషులుగా జీవించలేదు. ఆ విద్యను చదివితే ఆత్మహత్యలు చేసుకుంటాడు, అదే ఆత్మవిద్య చదివితే 10 మందిని జీవింప చేస్తాడు. చూసారా, కంటికి కనపడుతున్న పరమ సత్యం. ఆ అపరా విద్యను చదివి తాను చనిపోతాడు, మిగతా వాళ్ళని చంపుతున్నాడు, కుటుంబంలో వాళ్ళని కూడా. ఎందుకు ఆ విద్య? అది ఒక విద్య. ఈ విద్య చదువుకుంటే ఆత్మవిద్య, తాను ఆనందంగా జీవిస్తూ 100,000 మందిని జీవింప చేస్తున్నాడు మనిషి. ఎందుకు చెప్తున్నానంటే మీకు తెలియాలి, ఈ ఆత్మవిద్య యొక్క విశిష్టత తెలిసిన రోజే మనం క్షుణ్ణంగా చదువుతాం, మనం 10 మందికి చెప్పగలుగుతాం. మనం చదవకపోతే మనకు తెలియదు దాని విలువ. మన జీవితం వృధా అవుతుంది, మిగతా వాళ్ళ జీవితం వృధా అవుతుంది. కనుక మీరు చదివే చదువు చాలా ఉన్నతమైనదని చెప్పి మీకు తెలియాలి. అసలు ఇది ఒక కాలక్షేపానికి వస్తుంది, రావటం కాదు. ఇంట్లో పని అయిపోయింది కదా 10 ఇంటికే, ఇంకేం చేస్తానన్నా ఇప్పుడు వెళదాం అట్లా అని వస్తారా? అలా కాదు, ఇది ఎంతో ముఖ్యమైనది అని చెప్పి తెలుసుకొని రావాలి. కనుక బ్రాహ్మణులు ఋషి పరంపర, గృహస్థ బ్రాహ్మణులు ఋషి పరంపర, గృహస్థ క్షత్రియులు క్షత్రియ పరంపర, రాజర్షులు, ఇలా విద్య బోధింపబడింది. సన్యాసి పరంపర కూడా ఉన్నది. కనుక విద్య అనేది అలా లింక్ అన్నమాట, తెగిపోకుండా వస్తూనే ఉన్నది గంగా ప్రవాహం లాగా. గంగా ప్రవాహం నిత్యం, భగవంతుడి నుంచి వచ్చింది గంగా ప్రవాహం. భగవద్గీత కూడా భగవంతుడి నుంచే వచ్చింది. చూసారా, ఆయనే చెప్పాడు కదా నేనే ఇచ్చానని. కనుక గంగా ఎలాగైతే మనల్ని పునీతం చేస్తుందో, కురుతే గంగా సాగర గమనం వ్రత పరిపాలన మథవాదానం అంటారు. అందుకనే గీతాంబసి స్నానం అన్నారు చూడండి. గీతలో మునగాలిట, గంగలో మునిగితే పాపాలు పోతాయి, గీతలో కనుక మునిగామంటే మన పాపాలు పోతాయి. గీతాంబసి స్నానం అన్నారు. ఎవరైతే గీతా శాస్త్రంలో మునిగి పునీతులవుతారో వాళ్ళకి పునర్జన్మ అంటూ ఉండదు, మోక్షం అన్నాడు. అందుకని గంగా గీత అన్నారు. అంత పవిత్రం గీతా శాస్త్రం. ఇప్పుడే కదా చదివాం మహాత్మ్యం మనం, అదనమాట రెండవ శ్లోకం.
ఏవం పరంపరా ప్రాప్తం, ఇమం రాజర్షయో విధుః, సకాలే నేహ మహతాం, యోగో నష్టః పరంతప.
సంకల్పం చెప్పేటప్పుడు వీళ్ళందరినీ తలుచుకుంటాం మనం. స్వారోచిష మను, స్వాయంభో మను, ఉత్తమ మను, తామస, రైవత, చాక్షుష, వీళ్ళందరినీ కూడా తలుచుకుంటారు సంకల్పం చేసేటప్పుడు ఆ పరంపరని. తర్వాత సప్తమే వైవస్వత మనవంతరే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అని చదువుతారు. ఎందుకంటే ఈరోజు నేను ఇక్కడ ఉండి ఇవన్నీ ఆచరిస్తున్నానంటే నా యొక్క పూర్వీకులు వాళ్ళందరూ కూడా ఈ యొక్క విద్యని బోధిస్తూ వచ్చారు కనుక ఈ రోజుకి ఈ సంస్కృతి, ఈ సనాతన ధర్మం ఉన్నది అని చెప్పి వాళ్ళందరినీ మనసులో తలుచుకోవాలి. సంకల్పం చేసేటప్పుడు తలుచుకుంటారు. ముఖ్యంగా ఆవని అవ్వటం, అప్పుడు ఆవని అవ్వటం, జంధ్యాలు మార్చుకునేటప్పుడు ఈ సంకల్పాలన్నీ చేస్తారు. ఇప్పుడేమిటయ్యంటే సంకల్పం చేసేటప్పుడే సెల్ ఫోన్ చూస్తూ ఉంటాడు, అక్కడ ఏం చెప్పామో కూడా గుర్తుండదు. ఆ సంకల్పం చెప్పేటప్పుడు మనస్సులో పూర్తిగా వాళ్ళని తలుచుకుంటూ చేయాలి, అప్పుడు దాని యొక్క విశిష్టత ఉంటుంది. సరే ఇప్పుడు ఏం చెప్తున్నారు, ఏవం ఈ విధంగా. ఈ విధంగా అంటే ఏ విధంగా, పైన చెప్పినటువంటి నేను సూర్యుడికి బోధించాను, సూర్యుడు మనువుకి, మనువు ఇక్ష్వాకుడికి బోధించాడు, ఈ విధంగా ఏవం పరంపరా ప్రాప్తం. పరంపర అంటే ఒకరి తర్వాత ఒకరికి, తండ్రి నుంచి పుత్రుడికి, పుత్రుడి నుంచి మళ్ళీ ఆయన పుత్రుడికి, అట్లా పరంపర క్రమంగా పరంపరయా. గురు శిష్య రూపేణ సన్యాసాశ్రమే, పితృపుత్ర రూపేణ గృహస్థాశ్రమే. గృహస్థాశ్రమం అయితే తండ్రి కొడుకు అలా పరంపరగా వచ్చింది, సన్యాసాశ్రమం అయితే గురు శిష్య పరంపరగా వచ్చింది. ఈ విద్య అది పరంపరా ప్రాప్తం. ఏమిటది, ఇమం రాజర్షయోహో విదుః. ఈ రాజర్షులు అంటే ఈ రాజులయుండి ఋషులైన వాళ్ళు. వీళ్ళు ఋషి అంటే ఋషి, యతి అంటారు, సేజ్ అంటారు, సెయింట్ అంటారు, చూసారా, రాజర్షి. రాజర్షయః మనువు, సూర్యుడు, ఇక్ష్వాకుడు, జనక మహారాజు, అజాతశత్రువు, అశ్వపతి, వీళ్ళందరూ కూడా. అన్ని పేర్లు చెప్పడం కష్టం, అందరూ దాదాపు మనలాగా కాదు. ఇప్పుడు రాజులు పరిపాలించే రాజులకు ఏం తెలియదు, వేలు ముద్రయడం తప్ప తెలియదు వాళ్ళకి. రాజు పరిపాలించేవాడు అంటే అన్ని చదువుకొని ఉండాలి. అందుకని రాజు పుత్రులు కూడా ఎంత భోగాలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు గురుకులానికి వెళ్ళి చదువుకునేవాళ్ళు, విద్యను బోధించేవాళ్ళు. వాళ్ళు ఎవరు, ఋషులు. అక్కడ ఉన్నటువంటి ఋషులు వాళ్ళు బోధించేవాళ్ళు. రాజర్షయః విదుః, వీళ్ళకి తెలుసు అన్నారు. ఈ విధంగా ఈ రాజర్షులందరూ కూడా తెలుసుకున్నారు ఈ విద్యని. ఇమం అంటే ఈ విద్యని, ఈ బ్రహ్మ విద్యని ఇలా వ్యాపించింది అని చెప్తున్నారు. ఇలా పరంపరగా వచ్చింది అన్నాడు. దీనికి ఒక శ్లోకం ఉంది. ఎలా వచ్చింది అంటే ఆ వస్తు స్వభావం అట్లాంటిది, ఆ విద్య అనేటువంటిది బ్రహ్మ విద్య అట్లా వ్యాపిస్తుందట. ఎలా వ్యాపిస్తుందంటే జలే తైలం, నీళ్ళల్లో ఒక నూనె బొట్టు వేయండి, ఎలా అవుతుంది, అలా అక్కడక్కడ వ్యాపిస్తుంది అది. జలే తైలం, జలంలో తైలం ఎట్లా వ్యాపిస్తుందో అలా వ్యాపిస్తుందట. అలా వ్యాపించింది ఈ విద్య పరంపరగా. కలే గుహ్యం, కలుడికి ఏదైనా రహస్యం చెప్పారనుకోండి, కలుడంటే గాసిప్ చేస్తుంటాడు ఒక్కొక్కడు ఊరికే వడవడవడవలు మాట్లాడుతుంటారు చూసారా, టాకెటివ్ పర్సన్ అంటారు చూసారా, గాసిప్ మాంగర్ అంటారు. అంటే ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాడు. వసపిట్ట అది అసలు పేరు, వసపిట్ట అంటారు తెలుసా, వసపిట్ట వాడి దగ్గరికి వెళ్ళి రహస్యం చెబితే మనం, ఒరే ఇది రహస్యం రా సీక్రెట్ చెప్పవాకంటే వాడేం చేస్తాడు తెలుసా, అవసరం వాడికి చెప్పి ఒరే ఇది రహస్యం చెప్పవాక ఎవరికి అంటాడు. అట్లా 10 మందికి చెప్పేస్తాడు ఈ వసపిట్ట. కలే గుహ్యం, ఆ సీక్రెట్ అనమాట గుహ్యం, రహస్యమైనదైనా సరే వాడికి చెప్పే అనుకో అందరికీ వెళ్ళిపోతుంది. ఈ విద్య కూడా అంతే రహస్యమైనది. అదే కనుక ఒకళ్ళు తెలుసుకున్నారంటే వాళ్ళకి నోరు ఊరుకోదు, ఏం చేస్తారు అక్కడికి ఇక్కడికి వెళ్ళి చెబుతూ ఉంటారు అందరికి. అలా వెళుతుంది, కలే గుహ్యం, జలే తైలం కలే గుహ్యం, పాత్రే దానం మనాగపి. కొంచెమైనా సరే పాత్రలో దానం వేయడం, పాత్రే దానం మనాగపి, ఇవి కొంచెం వేసినా దానం. ఒక్క మాట ఎదురే చెప్పాను నేను, జలంలో ఎంత తైలం వేయాలండి, అది వ్యాపించడానికి ఎంత డబ్బా డబ్బా నూనె పోయాలా, అక్కర్లేదు కదా, ఒక్క బొట్టేస్తే అంతా వ్యాపిస్తుంది. వేసి చూసారా, ఎప్పుడన్నా వెయ్యండి, ఒక్క బొట్టు వేసినా కూడా అంతా పోతుంది నీళ్ళల్లోకి. వీడికి ఒక్కటే కదా చెప్పాను సీక్రెట్, అందరికి చెప్పేస్తాడు. పాత్రే దానం మనాగపి అంటే కొంచెం వేసినా సరే కొంచెం చెప్పినా సరే వాళ్ళకి అందరికి వెళ్ళిపోతుంది. ప్రాజ్ఞే శాస్త్రం స్వయం యాతి. అదేవిధంగా ప్రాజ్ఞుడైనటువంటి బాగా విద్యను అభ్యసించినటువంటి గురువు ఎవరైతే ఉన్నాడో, బాగా చదువుకొని బాగా బోధించగలిగిన శక్తి ఉంటే ఆయన దగ్గర ఎంతమంది చదువుతారు, ఎంతమంది వస్తారు, ఎంతమంది వింటారు. ప్రాజ్ఞే అంటే శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడైనటువంటి గురువు శాస్త్రం స్వయం యాతి, అది ఎట్లా వ్యాపిస్తుందన్నమాట, అందరికి వెళ్ళిపోతుంది. నూక్ అండ్ కార్నర్స్ ప్రపంచాల్లో ఉన్న వాళ్ళందరూ వింటారు, ఇప్పుడు ఇంటర్నెట్ ద్వారా కూడా వింటున్నారు కదా, అలా వ్యాపిస్తుందన్నమాట. ప్రాజ్ఞే శాస్త్రం స్వయం యాతి విస్తరం వస్తు శక్తిత. విస్తరం అంటే వ్యాపిస్తుంది, వస్తు శక్తిత దాని శక్తికి తగినట్లుగా అది వ్యాపిస్తుంది, నీకు ఎంత శక్తి ఉందో అంత వ్యాపి. అదేవిధంగా ఈ బ్రహ్మ విద్య అనేది ఎంతో వ్యాపిస్తూ ఉన్నది, ఇంకా వ్యాపిస్తుంది తరతరాలుగా, అది ఇదనమాట. ఏమం పరంపరా ప్రాప్తం, కానీ ఏమైంది అదే చెప్తున్నారు, మహతా కాలేన యోగ సహా యోగాః నష్టః. ఈ ప్రపంచంలో ఇప్పుడు ఈ కలియుగంలో విష్ణుడు ఉన్నది, ద్వాపర యుగంలో, ద్వాపర యుగానికి అధర్మం పెరిగింది, ధర్మం 2 పాదాలే. కాలక్రమేణ ఏమైందో తెలుసా అర్జున, నేను ఇంత విద్యని సూర్యుడికి బోధించాను, ఆయన మనువుకి చెప్పాడు, మను ఇక్ష్వాకుడికి చెప్పాడు, ఇంత పరంపరగా వస్తున్న విద్య కాలగర్భంలో కలిసిపోబోతున్నది అన్నాడు. అంటే క్రమంగా నష్ట అంటే కనుమరుగవుతున్నది అన్నాడు. నష్ట అంటే పూర్తిగా నాశనం కాలేదు, నష్ట అంటే అదర్శని నష్ ధాతు, అంటే కంటికి కనుమరుగవుతున్నది, కష్టంగా ఉన్నది, ఎవరికి తెలియడం లేదు. నష్ట అంటే ఏమిటి, నశిస్తున్నది, కొంచెం నశిస్తున్నది, కనుమరుగవుతున్నది, వ్యాప్తి చెందడం లేదు కాలక్రమేణ. ఎందుకయ్యా అంటే శంకరాచార్యులు వారు చెప్తారు, ఈ రాజులందరూ కూడా భోగాల్లో పడిపోయినారు. అందరూ ఉపన్యాసాలు చెప్పేవాడే కానీ అనుష్ఠానం చేసేవాళ్ళు. అందుకని ఆచార్యుల వారు రాస్తారు ఒక చోట, సర్వే బ్రహ్మ వదిష్యంతి సంప్రాప్తేషు కలౌ యుగే. అప్పుడే చెప్పాట భగవానుడు, వ్యాసుల వారు కూడా, ఆయనకి భవిష్యత్తు తెలుసు కదా వ్యాసుల వారికి, ఆయన అప్పుడే చెప్పాట, సర్వే బ్రహ్మ వదిష్యంతి, అందరూ బ్రహ్మను గురించి మాట్లాడతారట స్టేజి మీదకి ఉపన్యాసాలు చెప్తారు. సర్వే బ్రహ్మ వదిష్యంతి, బ్రహ్మను ఇట్లా అట్లా అని గొప్ప గొప్పగా చెప్తారు. సంప్రాప్తేషు కలౌ యుగే, కలియుగం వచ్చినప్పుట, కలియుగం వచ్చినప్పుడు అందరు ఉపన్యాసాలు చెప్తారు బ్రహ్మ గురించి, కానీ వైదికం న అనుతిష్టంతి, వైదిక ఆచారాలు పాటించరు, వైదిక ఆచారాలు పాటించరు. ఎక్కడెక్కడ ఆచారం అయితే ఉండదో ఆ గుడికి వెళతారు. ఆచారం లేని, పూజలు లేనటువంటి సిస్టమేటిక్ గా ఉంటుంది అక్కడికి వెళ్ళరు. కొంచెం మడి ఆచారం ఇట్లా ఉన్న దేవుడు, ఆగమం ప్రకారంగా ఉండే దేవుళ్ళు అంటే జనం వెళ్ళరు. ఎందుకంటే అక్కడ రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి మాకొద్దు. అందుకని ఎక్కడైతే వైదిక ఆచారం ఉండదో అటువంటి వాటికే ఫంక్షన్స్కి వెళతారు, అటువంటి చోటనే పూజిస్తారు, అట్లాంటి వాటికే వెళతారు. ఇళ్లల్లో అట్లాంటి దేవుణ్ణే పెట్టుకుంటారు. ఆయన నైవేద్యం పెట్టినా పెట్టకుండా పర్వాలేదు, ఎక్కడ పెట్టుకున్నా పర్వాలేదు, ఏ రూపంలో పెట్టుకున్నా పర్వాలేదు. అదే రాముణ్ణి కృష్ణుణ్ణి మిగతా దేవతలందరినీ పెట్టుకుంటే భయం, వాళ్ళని ఎక్కడ పెట్టాలో ఏమో, నైవేద్యం పెట్టాలో ఏమో. అందుకని మేము యూనివర్సల్ ఒక అందరికి సమానంగా ఉండేట్టుగా ఒక ఆయన్ని తెచ్చుకున్నాం. ఇప్పుడు నేను పేరు చెప్పను, మోడర్న్ గా తెచ్చుకుని ఆయన్ని పెట్టుకుంటాం. ఎక్కడన్నా పెట్టుకోవచ్చు ఆయన్ని, నైవేద్యం పెట్టకపోయినా పర్వాలేదు, ఉపవాసం ఉండకపోయినా పర్వాలేదు, పూజలు చేయకపోయినా పర్వాలేదు. ఇది హాయిగా ఉంది కదా మాకు, ఇంకా ఆయన అందరు దేవుళ్ళు ఎందుకండి అని చెప్పి వదిలిపెట్టారు. ఎప్పుడు? కలియుగంలో. వైదికం న అనుతిష్టంతి, అలా పెరిగిపోతూ ఉన్నది. అందుకని ఎక్కడెక్కడ వైదిక ఆచారం ఉంటుందో, గుళ్ళల్లో పూజ నిష్ఠ నియమాలన్నీ ఉంటాయో అక్కడికి వెళ్ళరు జనం, అక్కడికి వెళ్ళరు. చూసారా ఆయన చెప్పింది సత్యమా కాదా? అప్పుడెప్పుడో చెప్పారు వ్యాసాచార్యులు వారు, చూసారా పరమ సత్యం. కలవు వైదికం నా అనుతిష్టంతి, వైదిక ఆచారం ఉండదు. అందుకనే ఏవేవో ఫోటోలు పెట్టుకుంటుంటారు ఇళ్లల్లో, ఎక్కడెక్కడ తెచ్చి పెట్టుకుంటుంటారు. మన గుళ్ళు వైదిక ఆచారం ఉన్న గుళ్ళల్లో జనం ఉండరు, వైదిక ఆచారం లేని వాళ్ళల్లో జనం ఉంటారు. అక్కడ ఎందుకంటే కొబ్బరికాయలు కొట్టారండి, అక్కడ శుద్ధంగా ఉంటుంది, బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుందిట. ప్రశాంతంగా అంటే ఏమిటి, క్రిక్కిరిసి ఉండకూడదు గుడి. జనం ఎక్కువగా ఉంటే పోడు గుడికి, ఎందుకంటే నాకు ప్రశాంతంగా ఉండాలి. అందుకని ఎక్కడైతే ప్రశాంతంగా ఉంటుందో, కొబ్బరికాయలు కొట్టరో, ఎక్కడైతే కర్పూర ఆరతి ఉండదో, ఎక్కడైతే జనం ఉండరో, అంటే వీడికి జనం రావడం ఇష్టం లేదు. భక్తులందరూ జనం రావడం ఇష్టం ఉండదు, తాను మాత్రమే కూర్చోవాలి. కాబట్టి గుడికి ఎందుకు పోవడం, ఇంట్లో కూర్చో, ఎంత స్వార్థమో చూడండి మనిషి. పైగా చెప్పుకుంటాడు అందరితో, 10 మందితో, నాతో చెప్పిన వాళ్లే ఉన్నారు. అక్కడ చాలా రష్ ఉంటుందండి, నేను అందుకే గుడికి పోవడం మానేశానన్నాడు. అంటే గుడికి రష్ ఉండాలి, జనం రావాలి అక్కర్లేదా? నువ్వు వస్తున్నావని చెప్పి మినిస్టర్ గారా, నువ్వేమన్నా వస్తున్నావని చెప్పి జనం అంతా వెళ్ళిపోవాలన్న, ఇంకా ఏమన్నారు అసలు? ఎంత జనం వస్తున్నారు, ఎంత భక్తి ఉంది జనంలో, ఆనందం చూస్తుంటే ఎంత ఆనందంగా ఉంది అని అన్నద్దు అంటాడు. అంత బుద్ధి బుద్ధి పర్వతుడి బుద్ధి అయిపోయింది. సరే ఎక్కడి నుంచో కడుకో వెళ్ళాం చూడండి. ఎందుకు చెప్తున్నాను, యోగః నష్టః బ్రహ్మ విద్య, కర్మయోగం జ్ఞానయోగం నేను చెప్పిందంతా కూడా కనుమరుగవుతున్నది అర్జున అన్నాడు. కృతయుగంలోనే చెప్పాడు, మళ్ళీ త్రేతాయుగం అయిపోయింది, ద్వాపర యుగంలో కృష్ణుడు అన్నాడు. కలియుగంలో ఇంకా మోసంగా ఉంటుంది, పాపం ఆమె చెప్తున్నా కూడా ఎవరు వెళ్ళరు, కంట శోషకాలు వెళ్ళరు జనాలు. ఆవిడ మాత్రం రెగ్యులర్గా వెళుతుంటుంది ఆ స్వామిని, శిష్యులు మాత్రం అప్పుడప్పుడు వెళుతుంటారు కలియుగంలో. చూసారా, అవన్నీ ఆయనకు అప్పుడే తెలుసు, మీరు కాదండి. ఎవరో చెప్తున్నారు జనాలు, ఇలా క్లాస్ జరుగుతున్నదన్నా కూడా భగవద్గీత అదేమిటి, అదెందుకు ఆ శాస్త్రం అంటాడు. చూసారా మనుషులు మనస్సులో ఎంత నిర్లక్ష్యత ఉన్నదో. అయితే ఏమిటి నష్టం అవుతున్నది అర్జున, అందుకని ఏం చేశాను తెలుసా ఇప్పుడు నేను, సయే వాయం మయా తేద్యం యోగ ప్రోక్త పురాతన భక్తోసి మే సఖా చేతి రహస్యం హేతదుత్తమం. సహ ఏవ, అప్పుడు నేను చెప్పినటువంటి ఏ విద్య అయితే ఉందో అదే, అంటే ఇప్పుడు క్రొత్తదిగా అదే తీసుకొస్తాడు, క్రొత్త బాటిల్లో పోస్తాడు, క్రొత్త పేరు కొత్త లేబుల్ వేస్తాడు. సర్ఫ్ అనేది మొదట వచ్చిందండి, మొదట్లో సర్ఫ్ వచ్చినప్పుడు మా ఇంటికి ఒక ఆవిడ వచ్చి బకెట్లో వేసి గిల కొట్టేది. వస్తే ఇది సర్ఫ్ అండి అంటే అప్పుడప్పుడే చూసాం సర్ఫ్ అంటే. అంతకు ముందంతా సన్లైట్ సబ్బే కదా ఉండేది, ఆ సబ్బు పెట్టి రుజువు ఉండేవాళ్ళం. మొదట సర్ఫ్ వచ్చినప్పుడు నాకు ఇప్పటికీ గుర్తు, బకెట్ తీసుకురండి నీళ్లు తీసుకురండి అన్నది. అంటే తర్వాత సర్ఫ్ వేసిన తర్వాత గిల కొట్టి చూపిస్తే ఓహో అబ్బా సర్ఫ్ అనుకున్నాం. తర్వాత సూపర్ సర్ఫ్, తర్వాత ఎక్సెల్ సర్ఫ్, ఇంకా రకరకాలు వస్తున్నాయి కదా. ఒకటే సబ్బు నురుగు. మార్పు ఏంటంటే లేబుల్ మార్పు. ఇది ఎందుకయ్యా పాపులర్ అయిందంటే ఒక స్పూన్ ఇస్తాడు ప్లాస్టిక్ స్పూన్, ఎక్స్ట్రా చిన్న సోప్ ఒకటి ఇస్తాడు లేకపోతే, దానివల్ల పాపులర్ అయిపోయింది అనమాట. అట్లాగే కృష్ణ పరమాత్మ కూడా పాపం ఎంటర్టైన్ చేసుకుంటున్నాడు, నేను అప్పుడు చెప్పిందే మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను. సహయేవ మయా అద్యతే, అదే నీకు ఇప్పుడు నేను ఆ పురాతన ప్రోక్త, ఎప్పుడే నీకు పురాతనంగా ఎప్పుడో చెప్పాను, వివస్వానికి చెప్పాను, సూర్యభగవానుడికి ఎప్పుడైతే ఏదైతే చెప్పానో పురాతన కాలంలో, యోగా సహైవ అదే తే నీకు అద్య ఇప్పుడు ఈ యుద్ధ రంగంలో. ఇట్లా ఫ్యాన్ వేసి కూర్చోబెట్టి కార్పెట్ కింద, కార్పెట్ మీద ఫ్యాన్ క్రింద కూర్చోబెట్టి చక్కగా పెద్ద హాల్లో మైక్ పెట్టి ఇలా ఏం చెప్పన కృష్ణ పరమాత్మ అర్జునుడికి, యుద్ధ రంగంలో రథం మీద రణగుణి రాళధ్వాన, రణగుణధ్వని రాళవాన జరుగుతున్నది అక్కడ, మనకు కాసేసిన శబ్దం వస్తేనే డిస్ట్రాక్షన్ అయిపోతాం. ఆ యుద్ధ రంగంలో అర్జునుడు విన్నాడండి, మనమైతే ఒక్క బాధ కొట్టుకదు మనకు. అర్జునుడి నెసెసిటీ అట్లాంటిది అప్పుడు. చూసారా మనకి ఇంత అంత పారాఫెర్నేలి అంత బాగున్నా కూడా కాస్త సరిగా లేకపోతే ఏం అర్థం కాదు మనకు. అదే నేను ఇప్పుడు నీకు బోధిస్తున్నాను, సహాయేవ అయం ఆ విద్యనే నీకు ఇప్పుడు నేను, మయా ప్రోక్త నా చేత బోధింపబడుతున్నది అర్జున నీకు. ఎందుకు నీకు మాత్రమే ఎందుకు చెప్తున్నాను, ఇక్కడ 1000 మంది ఉంటే, 1000 మంది ఉంటే జనం పాండవులందరూ అందరూ ఉంటే నీకు మాత్రం ఎందుకు చెప్తున్నాను తెలుసా, భక్తో సిమే సఖా చేతి, నువ్వు నాకు భక్తుడివి, నాకు భక్తుడివి నువ్వు, నేనంటే చాలా భక్తి ఉన్నది నీకు కనుక నేను చెప్తున్నాను. అది ఫస్ట్, నేనంటే నీకు ఇష్టం కదా అందుకని చెప్తున్నాను. సఖాచ ఇది భక్తుడివే కాదు, నువ్వు నాకు ఫ్రెండ్ అన్నాడు. సఖా అంటే ఫ్రెండ్, ఫ్రెండ్ అంటే ఎవరండి అన్నాడు, స్నేహితుడు అంటే ఎవరు, ఆపదలో ఉన్నప్పుడు మనం మార్గాన్ని తప్పి వెళుతున్నప్పుడు మనల్ని మంచి మార్గంలో నడిపించేవాడు వాడే ఫ్రెండ్. స్నేహితుడు అంటే ఎవరు, మనం తప్పు చేసేటప్పుడు మన తప్పును వేలెత్తి చూపి రే ఇది తప్పురా ఇది కాదు ఇలా చేయకూడదని చెప్పి మనల్ని మంచి మార్గంలోకి తీసుకొచ్చేవాడే మనకు నిజమైన స్నేహితుడు. దానికి భర్తృహరి ఒక శ్లోకంలో చెప్తారు ఏమనంటే, పాపాత్ నివారయతి, నిజమైన స్నేహితుడు మన పాపం చేస్తుంటే దాన్ని నివారిస్తాడు, పాపం చెయ్యవాకురా అని చెప్పి నివారిస్తాడు. పాపాత్ నివారయతి యోజయతే హితాయ, మన క్షేమం కోసం మనల్ని యోజయతే మనకు మార్గదర్శనం చేస్తాడు. యోజయతే హితాయ గుహ్యం నిగూహయతి, రహస్యాన్ని మనకు ఏదైనా రహస్యం ఉంటే దాన్ని దాచిపెడతాడు మన నిజమైన స్నేహితుడు, అందరికి చెప్పడు. గుహ్యం నిగూహయతి 3 లక్షణం స్నేహితుడి లక్షణం. మొదటి లక్షణం పాపాత్ నివారయతి, పాపాన్ని నుంచి నివారిస్తాడు మన స్నేహితుడు. యోజయతే హితాయ, మన మంచి కోరి చెప్తాడు. 3 గుహ్యం నిగూహయతే అంటే మన రహస్యాలన్నీ దాచిపెడతాడు బయట వాళ్ళకి చెప్పడు. గుణాన్ ప్రకటీకరోతి 4వ లక్షణం, మన మంచి గుణాలు ఏవైనా ఉంటే అందరికి చెప్తాడు. గుణాన్ ప్రకటీకరోతి, మన యొక్క మంచి గుణాలు ఏవైనా ఉంటే మన నిజమైన స్నేహితుడు అందరికి తెలియజేస్తాడు. అంతేకాదు ఆపద్గతే న జహాతి, ఆపత్తులో ఉన్నప్పుడు మనల్ని వదిలిపెట్టాడు 5వ లక్షణం. ఆపద్గతే న జహాతి, మనం ఆపదలో ఉన్నప్పుడు మన స్నేహితుడు నిజమైన స్నేహితుడైతే వదిలిపెట్టడు. ఆపద్గతే న జహాతి. తర్వాత దళాతి కాలే దదాతి కాలే అన్నాడు. అంటే సహాయం చేస్తాడు మనకు అవసరమైనప్పుడు, వెంటనే వెంటనే చేయాలి. తర్వాత చేస్తానంటే ఏం ప్రయోజనం? వెంటనే చేస్తాను. సమ్మర్ వస్తుందని చెప్పి ఇప్పుడు మీకు స్వెటర్ షాల్ ఇస్తే ఎట్టుంటుంది? చలికాలంలో ఇస్తే ప్రయోజనం ఉంటుంది. దదాతి కాలే అంటే కరెక్ట్గా సమయానికి మనకు ధన సహాయమో మాట సహాయమో ఏదో ఒకటి చేస్తాడు నిజమైన స్నేహితుడు. దదాతి కాలే అయితే ఏమిటి అన్నాడు, సన్మిత్ర లక్షణం ప్రవదంతి సంతహ. సంతహ మహానుభావులు చెప్తారట, ఇది సన్మిత్ర లక్షణం అన్నాడు. ఈ లక్షణాలన్నీ ఉంటే వాడు నిజమైన స్నేహితుడు. సన్మిత్ర లక్షణం ప్రవదంతి సంతహ. సంతహ అంటే మహాత్ములు, గొప్పవాళ్ళు, వాళ్ళు చెప్తారు, సత్పురుషులు ఇదే నిజమైన స్నేహం అని చెప్తారు అని భర్తృహరి చెప్తాడు నీతి శతకంలో. నీతి శతకం ఒకటి కొనుక్కొని చదువుకుంటూ ఇంట్లో చదివిస్తూ ఉండాలి. అందుకని రోజుకు ఒక శ్లోకం ఇంట్లో రాయండి, పిల్లలు అట్లన్నా చదువుతారు. తర్వాత శ్లోకం,
అర్జున అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వత కథమేతద్విజానీయామాదౌ ప్రోక్తవానితి.
కృష్ణ పరమాత్మ ఇంకొక మాట చెప్పాడు మూడవ శ్లోకంలో, నేను చెప్పే ఈ విద్య ఈ రోజు నీకు చెప్పేది రహస్యం అన్నాడు. చాలా సీక్రెట్ అర్జున, రహస్యాన్ని నీకు చెప్తున్నాను నేను, ఉత్తమమైనటువంటిది, ఏదో మామూలు మాటలు కాదు నేను చెప్పేది, చాలా శ్రేష్టమైనది, చాలా ఉత్తమమైనది నీకు చెప్తున్నాను అన్నాడు. అనగానే అర్జునుడికి ఒకటే సందేహం, ఇదేమిటి నువ్వు ఇప్పుడు పుట్టావు, దాదాపు మన ఇద్దరం ఒకటే ఏజి, ద్వాపర యుగంలో సృష్టి కాలంలో సూర్యుడికి చెప్పావా నువ్వు, నమ్మశక్యం కాలేదే అంటున్నాడు అర్జునుడు. ఎక్కడ నమ్మేది నేను అసలు నిన్ను, మన ఇద్దరం కొంచెం నెలల తేడా మన ఇద్దరికి, కృష్ణుడికి అర్జునుడికి నెలల తేడా, అందుకే సఖ అన్నారు. సఖ అంటే కృష్ణ పరమాత్మ సఖ అనడంలో ఒక ఇది ఉంది దానికి. సఖ అంటే ఏమిటంటే సమాన ఖ్యానౌ సఖాయ సఖ ఇది. సమాన ఖ్యానౌ సఖ అంటే ఏమిటి, దాదాపు సమానమైన ఏజ్ ఉంటుందిట స్నేహితుడంటే, సమానమైన ఏజ్ వాళ్ళతో సహ స్నేహం చేస్తాడు. అంతేకాదు ఇన్క్లినేషన్ అంటారు వాళ్ళ యొక్క రుచులు, టెండెన్సీస్, రుచులు ఇన్క్లినేషన్ అన్ని ఒకే రకంగా ఉంటాయిట, అది సఖ అంటే. సమాన ఖ్యానౌ సఖ ఇది, అది సఖ అంటే స్నేహితుడు యొక్క లక్షణం. ఒకే ఏజ్గా ఉంటారు, మరొకటి రుచులు ఒకే రకంగా ఉంటాయి, వాళ్ళకి అతనికి ఏది ఇష్టం ఇతనికి అదే ఇష్టం, అందుకే కలుస్తారు స్నేహితులు. అలా ఎట్లా కలుస్తారు, కృష్ణుడు అర్జునుడు దాదాపు ఒకటే ఏజీ, వాళ్ళిద్దరికి ఒక రుచులు కలిసినాయి కనుక ఇప్పుడు నువ్వు పుట్టావు అప్పుడెప్పుడో చెప్పానంటావేమిటి, ఎలా నమ్మాలి అని అడుగుతున్నాడు అర్జునుడు. అందుకని అవతార రహస్యం చెప్పాల్సి వచ్చింది. చూసారా ఎందుకు వచ్చింది అవతార రహస్యం ఇప్పుడంటే, ఇందువల్ల ఇది నువ్వు చెప్పానంటున్నావు. అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వత, నువ్వేమో ఇప్పుడు పుట్టావు, సూర్యుడు ఎప్పుడు పుట్టాడు, సూర్యుడు ఎప్పుడో పుట్టాడు. భవతో జన్మ అపరం పరం జన్మ వివస్వత కథం ఏ తద్విజానీయం, నేను ఎలా నమ్మేది అసలు నీ మాటలు, కష్టంగా ఉందే, కన్ఫ్యూషన్ చేస్తున్నావే నన్ను అన్నాడు, కన్ఫ్యూజ్ చేస్తున్నావే నన్ను అన్నాడు, కనుక నాకు అర్థం కావడం లేదన్నాడు. పిల్లవాడు వచ్చి, నాన్న మీ పెళ్లి నేనే చేశానంటే ఎట్లా ఉంటుంది, పిల్లవాడు నాన్న దగ్గరికి వచ్చి అమ్మా నాన్న దగ్గరికి వచ్చి మీ పెళ్లి నేనే చేశానంటే ఎట్లా ఉంది చెప్పడం, నేనే బోధించాను ఇప్పుడు నీకు చెప్పే విద్య నేనే బోధించానంటే ఎట్లా ఉంది, అట్లా ఉంటుంది. ఆ ఉదాహరణలు ఎట్లా ఉందో అట్లా ఉంది అన్నాడు. మా తాతయ్య గారికి నేనే పాఠం చెప్పాను అన్నాడు. మీ తాతయ్యకి నువ్వెట్లా పాఠం చెప్తావురా, కృష్ణ పరమాత్మ చెప్పాడు. ఈ పిల్లవాడు చెప్పలేకపోవచ్చు కానీ కృష్ణ పరమాత్మ చెప్పాడు. ఎలా చెప్పాడు, వచ్చేవారు అవతార రహస్యం వచ్చేవారు.
పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.